విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిహరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. పరమ పవిత్రమైన శివపురాణంలో తారకాసుర వధ, ప్రళంబాసుర వధ ఇటువంటి ఘట్టాలన్నీ కూడా బ్రహ్మ ద్వారా నారద మహర్షి విన్నాడు. విని పులకించిపోయి శివజ్ఞానం ఒక నిధి, మహాసంపద. ఈ భూలోకంలో ఉన్న సంపదలన్నీ ఏవో ఒకనాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ సంపద ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ శివజ్ఞానం అనే సంపద మాత్రం ఎప్పటికీ తరగని చెరగని నిధి. లౌకిక సంపదలు మనుషుణ్ణి వ్యసనపరుణ్ణైనా చేయొచ్చు, దరిద్రుణ్ణి చేయొచ్చు, విడిచిపెట్టవచ్చు, లేదా వాటి వల్ల నరకం రావచ్చు. కానీ శివజ్ఞానం ఎటువంటిది కాదట. ఈ సంపద ఎటువంటిది, విన్నంతవరకు ఆనందం ఎలాగో కలగజేస్తుంది. శరీరం విడిచిపెట్టాక కైవల్యం ఇచ్చి తీరుతుంది. అందుకే జ్ఞానాల్లోకల్లా ఉత్తమ జ్ఞానం ఏది అంటే శివజ్ఞానం. ఈ శివజ్ఞానానికి మించిన నిధులు మరొకటి ఒకట, మొత్తం నవనిధులు ఒకెత్తు, శివజ్ఞానం ఒకటి ఒక నిధి. అమృతానికి ఈ కథామృతానికి ఒక తేడా ఉంది. కథ విన్నవాడు, అమృతం తాగినవాడు, ఇద్దరికీ తేడా ఏమిటి అని ఒకప్పుడు దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువుని అడిగారు. సుధాం పిబన్ ఏకయేవ నరస్యాదజరామర. అమృతం అంత తేలిగ్గా దొరకదు, కానీ అదృష్టం బాగుండి మీలో ఎవరో ఒకరికి అమృతం దొరికిందనుకుందాం. అమృతం తాగినవాడు వాడొక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు. అనగా వాడికి ముసలితనము ఉండదు, చావు ఉండదు. ఏది అమృతం తాగినవాడు ఒక్కడు. కానీ ఈ శివకథామృతం భక్తి శ్రద్ధలతో కనుక మీరు వింటే దీన్ని చెవులతో త్రాగడం అంటాం. అమృతం నోటితో తాగుతాం, కథామృతం దేంతో తాగుతాం, చెవులతో తాగుతాం. అంటే అర్థం ఏంటి, శ్రద్ధతో వింటాం. శివకథామృతాన్ని శ్రద్ధతో చెవులతో స్వీకరించినటువంటి వాడి యొక్క వంశం అంతా తెలుస్తుందిట. వాడొక్కడే కాదు, అతడు, అతడి భార్య, అతని కుటుంబం, అటేడు తరాలు, ఇటేడు తరాలు కూడా తరిస్తాయి. అందుకే శివకథామృతం గొప్పది, పనికి మారినటువంటి ఈ దేవలోకంలో ఉన్న అమృతం మాకొద్దు అన్నారు ఒకప్పుడు మహానుభావులైన ఋషులు. దాన్ని బట్టి అమృతం ఎంత తేలికైందో ఆలోచించు, శివకథామృతం అంత గొప్పది. ఆ శివకథామృతాన్ని నాకు ఇంకా ఇంకా అందించు. కార్తికేయుని యొక్క జన్మము లీలలు విన్నాం, ఇప్పుడు గణేశోత్పత్తి లీలలు వివరించమని భక్తితో శ్రద్ధతో నారద మహర్షి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, కల్పభేదాత్ గణేశస్య జని ప్రోక్త విధేపురా. ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా అవతరించాడు. పార్వతీ పరమేశ్వరులకు గణపతి కొన్ని కోట్ల పర్యాయాలు పుత్రుడిగా పుట్టాడు, ఒకసారి కాదు కోట్ల పర్యాయాలు. ఒక్కొక్క కల్పములో ఆయన ఒక్కొక్క విధంగా అవతరించాడు. అందులో ఒకదాని గురించి ఇదివరకు నీకు చెప్పాను, ఇప్పుడు రెండో దాని గురించి చెబుతాను అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, ఈ నారదునికి ఒకప్పుడు గణపతి యొక్క పుట్టుక రహస్యం ఒక రహస్యం చెప్పాడు, అది ఇందులో ఉండదు. బ్రహ్మవైవర్త పురాణంలోను లింగ పురాణములోను గణేశ పురాణంలో ఉంటుంది, అది కూడా ఒకప్పుడు నారదుడు విన్నాడు. ఇప్పుడు తర్వాత విషయం ఇప్పుడు చెబుతున్నాడు. మనకి అది విననటువంటి వాళ్ళు లేక చదవని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్తున్నాడు అనమాట. శని దృష్టం శిరశ్చన్నం సంచితం గజమాననం. ఒకప్పుడు గణపతి శని దృష్టి వల్ల తల పోగొట్టుకుని గజముఖుడయ్యాడు. ఆ కథ ఇప్పుడు చెప్పను, కొత్తగా చెబుతానన్నాడు. అప్పుడు మళ్ళీ మీకు అనుమానం, మళ్ళీ ఎప్పుడు బ్రహ్మవైవర్తం వస్తుందో, ఎప్పుడు లింగపురాణం వస్తుందో, ఎప్పుడు గణేశ పురాణం వస్తుందో, అప్పటిదాకా ఈ కథ తెలియదు అనుకోకుండా ఉండడానికి క్లుప్తంగా ఒక్క చెప్పేస్తాను మీకు. ఒకప్పుడు పార్వతీదేవి నాకు కుమారుడు పుట్టట్లేదు, కొడుకు కావాలనుకున్నది. అందుకోసం ఆవిడ పుత్రక వ్రతము అని ఒక వ్రతం చేసింది. పుత్రకామిష్టి యాగం ఎటువంటిదో వ్రతం కూడా అటువంటిది. కథే వ్రతములో హోమగుండం ఉండదు, యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండం పెట్టుకుంటారు. పుత్రులు కావాలని చేసేటటువంటి కోరికతో వ్రతం చేస్తే నాకు కొడుకు కావాలి లేక ఇద్దరు కొడుకులు కావాలి అనే కోరికతో చేసే వ్రతం పుత్రక వ్రతము లేక పుత్రకామ్యక వ్రతము అని పిలువబడుతుంది. ఈ వ్రతం చాలా కష్టం అనుకోండి, అంత తేలిగ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అమ్మవారు కాబట్టి శ్రద్ధాశక్తులతో ఒక సంవత్సరం పాటు ఆ వ్రతం చేసింది. సంవత్సరం పూర్తయ్యాక ఒకరోజు ఉపవాసం ఉన్నది. ఉపవాసానంతరం మరునాడు ఎవరో ఒకళ్ళకి భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. సాధారణంగా ఉపవాసం ఉన్నవాళ్ళందరికీ ఒక నియమం ఏమిటంటే, ఉపవాస విరమణ సమయంలో ఎవరో ఒక్కరికైనా అన్నం పెట్టాలి. ఈ మధ్యన ఒక ఆవిడ అడిగింది, రోజు మా ఆయనకి అన్నం పెడుతున్నారుగా, ఒకడికి ఏమిటి, మా ఆయన తింటే 10 మంది తిన్నట్టే అంది. మీ ఆయనకి పెడితే కాదు, అది ఇతరులకు పెట్టగలిగితే దాన్ని అన్నదానం అంటారు. అన్నదానం అనే పెడితే ఇంట్లో భార్యాభర్త ఒకడికొకడికి అన్నం పెట్టించుకుంటే అన్నదానం ఎలా అవుతుంది, తిన్నదానం అవుతుంది. కానీ కాబట్టి ఏకాదశి ఉపవాసం కానీ శివరాత్రికి ఉపవాసం కానీ ఉన్నవాళ్ళు మరునాడు బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళకి తమకు సంబంధం లేని వాళ్ళకి పెట్టుకోవాలి, కనీసం ఒక్కరికైనా పెట్టుకోవాలి. అంబరీషుడు లాంటి వాళ్ళు కొన్ని వేల మందికి పెట్టేవారు. అలాగే అమ్మవారు కూడా పుత్రక వ్రతం పూర్తయిన తర్వాత ఉపవాస దీక్ష విరమించి దేవతలకి, దేవతల స్త్రీలకి అందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టింది. షట్ అంటే 6 రసములతో కూడినటువంటి ఆహారాన్ని షట్ రస ఉపేతము, షడ్రసోపేతము. ఏమిటి 6 రసాలు? తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పతనం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం మీద ఈ 6 రకాలైనటువంటి వాటితోటి మంచి రకరకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసేవారు. మళ్ళీ వీటిల్లో కూడా ఏం చేయాలట, ఉల్బణము అనుల్బణము ఉల్బణానుల్బణం అంటే తీపి పదార్థం మళ్ళీ దాంతో కలిపి పులుపు కూడా కలుపుతారు. తీపి పులుపు కలిసింది. కొంతమంది పులిహారులు చింతపండుతో పాటు కొద్దిగా బెల్లం వేస్తారు, అంటే ఈ పులుపుతో పాటు తీపి కలిపారన్నమాట. తీపి పులుపు, మళ్ళీ పులుపులో కారం, కారంలో చేదు, చేదులో ఉప్పు, ఉప్పుతో పాటు తిక్తం. ఈ విధంగా 6 రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి పదార్థాలు మిశ్రితాలు చేసి విడిగాను అసంఖ్యాకంగా తయారు చేసి అమ్మవారు భోజనం పెట్టింది. అందరూ భోజనం చేశాక మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇక తాను కూడా భోంచేద్దాం అనుకుని వంట ఇంట్లోకి వెడుతూ ఉండగా భిక్షాందేహి అని ఎవరో ఒక భిక్షుకుడు బయట నుంచి అరిచాడు. వెంటనే అమ్మవారు భోజనం చేయబోతున్నది కాస్త పరుగు పరుగున బయటకు వచ్చి భిక్షాందేహి అన్నవాడికి అన్నం పెట్టకుండా తినకూడదనే శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు బాబు అని వచ్చింది. ఎదురు ఉండే ఒక సన్యాసి, నీలంగా ఉన్నాడు ఆయన, కానీ సన్యాసి దీక్షలో ఉన్నాడు, మంచి కాషాయ వస్త్రాలు ధరించాడు. వెంటనే అమ్మ నమస్కరించింది. కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యోన సంశయ, కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన యతిని పూజించాలిట. యతీశ్వరులకి పెద్దగా పాండిత్యం లేకపోయినా కాషాయం ధరించాడు కాబట్టి నమస్కరించు, ఇదొక నియమం అంతే. ఆ తర్వాత నీ ఇష్టం, అతని శక్తి ఉంటే మహాశక్తివంతుడైన సన్యాసి అయితే అనుసరిస్తాం, శక్తి లేకపోతే ఒక దండం పెట్టి ఊరుకుంటాం. కానీ వస్త్రమునకు మాత్రం గౌరవం ఇవ్వాలట. తొందరపడి దొంగ సన్యాసి, కపట సన్యాసి ఇలాంటి మాటలు ఎవరిని పెడితే వాళ్ళు అనకూడదు. అందుకే ఆవిడ నమస్కరించింది, భిక్ష పెడుతున్నాను బాబు లోపలికిరా అని ఒక బంగారపు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళింది, ఓ బంగారపు పళ్ళెం నిండా రకరకాల పదార్థాలు పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆ పదార్థాలు పుచ్చుకుని అక్కడికి వచ్చే లోపు ఏమైంది, ఈ భిక్షుకుడు మాయమైపోయాడు. ఇదేమిట్రా బాబు, భిక్షుకుడికి అన్నం పెడదాం అనుకున్నారు, తీరా వచ్చాడు, వచ్చినటువంటి వాడు మాయమైపోయాడు ఏమిటి అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటే, ఆవిడ పడుకునేటటువంటి మంచం మీద, తన భర్తతో పాటు తాను చేయనించే మంచం మీద ఒక బుజ్జిబాబు కనబడ్డాడు. అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు వాడు. ఆవిడ తెల్లబోయి, భిక్షుకుడు మాయమయ్యాడు, బిడ్డ వచ్చాడు, ఎవరి ఇతడు అనుకుంటూ ఉండగా ఆయన చిరునవ్వు నవ్వి, నేనే భిక్షుకుడిని అన్నట్ట. అప్పుడు ఆవిడ దివ్య దృష్టితో కనిపెట్టింది, ఈ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఈ చేసిన వ్రతానికి పుత్రక వ్రతానికి మెచ్చుకుని విష్ణువు భిక్షుకు రూపంలో వచ్చి ఆవిడ భిక్ష ఇచ్చేలోపు ఆవిడకి బిడ్డగా మారిపోయాడు. అందుకే శుక్లాంబరధరం విష్ణు అంటారు. ఆ కారణం చేత కూడా ఆయన విష్ణు అన్నారు. ఈ విధంగా ఒక కల్పంలో విష్ణువే బిడ్డగా వచ్చాడు. ఇంకా ఆవిడ ఆనందపడిపోయి, శ్రీమన్నారాయణుడు తన అంశతో నాకు బిడ్డగా వచ్చాడు అని ఆ బిడ్డను ఎత్తుకున్నది, లాలించింది, పాలించింది, మొత్తం దేవతలకి ఋషులకి అందరికీ కూడా నాకు పిల్లవాడు పుట్టాడు చూడడానికి రమ్మని పిలిచింది. అందరూ వచ్చారు, ఆ బాబును చూచారు, పూజించారు, గౌరవించారు, కానుకలు ఇచ్చారు, మెచ్చుకుని చచ్చారు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆఖరిని ఒక ఆయన వచ్చాడు. ఆయనలో తలకై వంచుకొని తల ఎత్తకుండా, జగదంబా నీకు కుమారుడు పుట్టాడని విన్నాను, అభినందించడానికి వచ్చానన్నట్ట. అభినందించడానికి వచ్చేవాడు తలకై వంచు కూర్చోవడం ఏమిటి, ఏం వాక్కుండా అలా తల వంచు కూర్చుంటే ఎలాగా అనగా, ఏం చెప్పను తల్లి, నాకున్న కర్మలు నాకున్నాయి, నేను తల ఎత్తి సూటిగా నీ కుమారుణ్ణి చూడలేను, కేవలం అభినందన మాత్రమే తెలియజేస్తానన్నాడు. మళ్ళీ పార్వతి, ఏమి నాయన అభినందన మాత్రమే తెలియజేసి వెళ్ళిపోవడం ఏమిటి, అందరూ వచ్చి మా అబ్బాయిని చూశారు, సంతోషించారు, మా అబ్బాయి ముఖం నువ్వు కూడా చూడు, పున్నమి చంద్రబింబంలో ఉన్నాడు ఆయన, పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఆ ముఖం వెలిగిపోతోంది అనగా, తల్లి నా పేరు శనైశ్చరుడు, నేను సూర్యుడి కొడుకుని, ఛాయా మార్తాండ సంభూతుండి, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాను. నేను ఎప్పుడు అక్కడికి ఇక్కడికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటే మా ఆవిడకు కోపం వచ్చింది, ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండవు దిక్కుమాలాడా, మన ఇద్దరం కలిసి ఉందామంటే మాట వినవు, నిజంగానే కొంచెం గట్టిగానే మందలించిందంటే, నేనేది హాస్యానికి చెప్పట్లా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండకపోతే భర్త గారు భార్యను ఎక్కడికో పంపేసి ఈయన ఎక్కడో ఒక చోట హాయిగా మైసూరు బజ్జీ తిన్నాడు అనుకోండి, భార్య కోపం వస్తుంది అప్పుడప్పుడు, ఎల్లవేళలో కాదు కానీ ఎప్పుడూ తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండిపోయింది అనమాట చివరికి. అందుకని ఒక్కనాడైనా నాతో కాపురం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటావా, అందువల్ల నీకు ఇదే నా శాపం, నీవు ఎవరిని సూటిగా చూస్తావో వాళ్ళ తల పగిలిపోయి చచ్చిపోదురుగాక అని శపించేసింది. నేనేం చేయలేక దాంతో అడిగిపోయాను. మా ఆవిడ పెట్టిన శాపం నాకు తగులుతుందా లేదా అని కొంచెం పరీక్షించడానికి ఈ మధ్యన ఓ మేకపోతు తలను చూశాను. సూటిగా చూడగానే నా దృష్టి పడగానే ఈ శని దృష్టికి, తీండ్రించిన శని దృష్టికి ఆ మేక తల పట్మని పేలిపోయింది, పగిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఎవరి ముఖం చూడలేదు. ఇప్పుడు శుభమానని నీకు ఒక కొడుకు పుట్టాడు, లేకలేక పుట్టాడు, నీ వ్రతాలకి మెచ్చుకుని విష్ణువే పుత్రుడిగా వచ్చాడు, తీరా ఆ పుత్రుడిని నేను బాగున్నావా అని తేరిపార చూశానంటే, నా దృష్టి పడిందంటే ఆ కుర్రాడు కాస్త పగిలి చచ్చిపోయాడంటే, వాడి తల పగిలిపోయిందంటే నువ్వు నా తల తీసేస్తావు, నువ్వు ఆదిశక్తివి పరాశక్తివి, నీ ముందు నా ఆటలు సాగవు, అందుకని నేను తల ఉంచుకుని అతను చూడకుండానే అభినందించి కానుక ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో సంపత్ నగర్లో ఉన్నటువంటి నవగ్రహాలయంలో నన్ను ప్రతిష్ఠించి ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తున్నారు, అందులో కొంచెం తైలం పట్టుకొచ్చాను మీ అబ్బాయి ఒంటికి పోయడానికి స్నానానికి అన్నట్ట. ఆవిడ పక్కపక్కనవి, నీకు మీ ఆవిడిచ్చిన శాపం సామాన్యుల ఎడల పనిచేస్తుంది, పార్వతీపుత్రుడి ఎడల ఆ శాపం పనికిరాదు. అంటే నీ శాపంతో నువ్వు సామాన్యుడు చూస్తే వాడి తల పగులుతుంది, కానీ పార్వతీపుత్రుడి తల కూడా పగులుతుందా, ఆయన ఎవరనుకుంటున్నావు, ఆది విష్ణువు నా పుత్రుడిగా వచ్చాడు, అటువంటి వాడి ముఖం మొగమోటం లేకుండా చూడు, సూటిగా చూడు, ఏమి అవదనగా వద్దు తల్లోయ్, నా మాట విని అన్నట్టు అప్పటికే ఆయన, నేను చూడమంటున్నాను చూడు అన్నది అమ్మ. ఆయన సూటిగా చూడగానే పెద్ద శబ్దంతో ఆ పిల్లవాడి తల పగిలిపోయింది. ఇక చూడండి, ఆవిడకి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికింది. దుర్మార్గుడా, అందుకే నేను శనిగాడు అన్నారు, అసలు ఎవరు చూడడానికి రమ్మన్నారు నిన్ను? నేను ఏమన్నా పిలిచానా? వచ్చిన వాడు తిన్నగా ఉండక నీ శాపకత చెప్పావు, నేను తిన్నగా ఉండక నిన్ను బలాత్కారంగా చూడమన్నాను, చూడగానే పిల్లవాడి తల పగిలిపోయింది. ఇప్పుడు నీకు ఇదే నా శాపం, ఈ రోజు నుంచి నువ్వు కుంటి కాలువాడు అయిపోదుగాక, నీ కాలు కుంటి అయిపోగాక అని శపించింది. అసలే నా దృష్టి పడితే ఎవడ తల పడితే వాడు తల పగులుతోంది, దానికి తోడు ఇప్పుడు నా కాలు కూడా కుంటి అయిపోతే ఎలా తల్లి అనగా, నా కొడుకు తల తిరిగి వచ్చేదాకా ఈ ప్రపంచంలో ఎవరికి సుఖం ఉండదు అన్నది ఆవిడ. అప్పుడు చిట్ట చివరికి పరమేశ్వరుడు ఉత్తరం దిక్కున ఉన్నటువంటి ఒక ఏనుగు తల పట్టుకొచ్చి కుర్రవాడికి అతికించగా అతడు గజముఖుడయ్యాడు. ఆయన లేవగానే పార్వతి జాలిబడి, కుంటికాలు కాకుండా నీకు మందగమనం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నీకు మందుడని పేరు, ఎవరింట్లోకైనా అడుగు పెడితే ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి 7.5 ఏళ్ళు పడుతుంది, దానికి ఏలినాటి శని అని పేరు వస్తుంది. అంటే జాతకరి ఇచ్చా అందులోకి అడుగు పెడితే 7.5 ఏళ్ళకు గాను నువ్వు వదలవని అంతరార్థం. ఇలా వెళ్ళు పో. ఈ కథని భక్తితో విన్నటువంటి వాళ్ళని మాత్రం నువ్వు పట్టుకోకు, గుర్తుపెట్టుకో. పద్మాకర్ గారు దీన్ని ఎప్పుడో శివపురాణంలో చెబుతారు, పాపం భక్తులంతా ముందే వచ్చి వింటారు మధ్యలో మాట్లాడకుండా. వాళ్ళు మాత్రం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనే పేరుతో పట్టి పీడించకుండా అనుగ్రహించు అనగా, తప్పక అనుగ్రహిస్తాను, ఈ కథ విన్న వాళ్ళని నేను పట్టుకొని అన్నాడు ఆయన. ఇప్పుడు అదే చెప్తున్నాడు బ్రహ్మ, ఈ కథ నీకు ఇదివరకు చెప్పా. శనిదృష్టం శిరశ్చిన్నం సంచితం గజమాననం, శనిదృష్టి వల్ల గణపతి తల పగిలిపోతే ఆయనకి గజముఖం తగిలించిన కథ ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు అసలు కథ ఇంకో కథ చెబుతున్నాను. అంటే గణపతి ఎన్నో అవతారాలు ఎత్తాడని ముందే చెప్పాను కదా మీకు, కల్పాలు చాలా ఉన్నాయి, పద్మకల్పము, శ్వేతవరాహ కల్పము, బ్రాహ్మకల్పము, ఇలా ఎన్ని కల్పాలు అంటే నృసింహ కల్పము, గజకల్పము, మకరకల్పము, వరాహకల్పము, కూర్మకల్పము, నారసింహ కల్పము, పరమేశ్వర కల్పము, ఆదిత్య కల్పము, అంబికా కల్పము, గణేశ కల్పము, ఇలా అఖండ కల్పములు ఇకన్నీ నీకు. ఇప్పుడు మాత్రం ఈ కల్పమునకు సంబంధించిన కథ చెబుతాను. ఈ కల్పమునకు ఏమని పేరు? శ్వేతవరాహ కల్పం. ఇదానీం శ్వేతకల్పోక్త గణేశోత్పత్తి రుచ్యతే యత్ర ఛిన్నం శిరస్తస్య శివేన చ కృపాళున. శ్వేతకల్పంలో గణపతి మళ్ళీ పుట్టాడు, ఈ కల్పంలో శివుడు తన సోలముతో అతని శిరస్సు ఖండించాడు, తర్వాత ఆయనకి గజముఖం ఇచ్చాడు. ఆ కథ చెబుతున్నాను విను మహర్షి. ఈశ్వర లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ లీలలు లోకోపకారం కోసం చేస్తాడు ఆయన. భగవంతుడికి నిజానికి గుణం లేదు, రూపం లేదు, అసలు నివాసమే లేదు, అంతటా నిండి ఉంటాడు. ఒక్కచోట ఎక్కడ ఉంటాడు ఆయన? అటువంటి పరమాత్మ కూడా ప్రజోపకారం కోసం ఏదో కొన్ని కారణాల చేత లీలలు చేస్తాడు. ఆ లీలాగాథ ఇప్పుడు చెబుతున్నా విను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా విహరించారు. ఈలోపు జయ విజయ అనే సఖీమణులు అన్నారట ఒక రోజున, ఎప్పుడు ఈశ్వరుడితోటే ఉంటున్నావు, దానివల్ల నీకు తలంటిపోయడం కుదరటం లేదు, ఈ పూట మేము నీకు తల అంటి పోస్తామన్నారు. సరేనండి, ఆవిడ ఏం చేసింది? నందీశ్వరుని పిలిచింది, భృంగీశ్వరుని పిలిచింది. ఏ నంది, భృంగి, నేను లోపలికి తలంటి పోసుకోవడానికి పెడుతున్నాను, అభ్యంగర స్నానానికి పెడుతున్నాను. అభ్యంగర స్నానం పూర్వం చాలా ఎక్కువ కాలం చేసేవారండి, ఎక్కువసేపు చేసేవారు. ఇప్పుడు కలియుగంలో అసలు తలంటి అంటే ఏమిటో తెలియదు కదా. కుంకుడుకాయలు అని ఒకటి ఉండేవి తెలుసుగా మీకు, ఆ కుంకుడుకాయలు ఇంట్లో చక్కగా కొట్టి నీళ్లలో ఉడకబెట్టి ఆ పులుసు తీసి నెత్తి మీద పోసుకొని తలంటుకుంటే తల ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి, కురుపులు ఉండవు, దురదలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కూడా 10 కాలాలు ఉండేది. ఈ షాంపూలు ఎప్పుడు వచ్చాయో అప్పుడే సర్వనాశనం అయిపోయాం. సబ్బులు, దానివల్ల జబ్బులు, ఆ తర్వాత షాంపూలు, షాంపూల వల్ల మనిషి ఇదిగో దాని పేరంటే హాస్పిటల్కి క్యాంప్ వేయడం మొదలుపెట్టాడు. ఇలా సమస్తానికి మూల కారణం మన ప్రగతి, సైన్స్ డెవలప్మెంట్. ఎంత లాభమో అంత నష్టం అన్నమాట. అభ్యంగనం ఆయువుని పెంచుతుంది. అందుకని ఆయుర్వేదం ఏం చెబుతోందంటే ఒళ్ళంతా నలుగు పెట్టుకోవాలి, చక్కగా నువ్వుల నూనె పూసుకుంటే నువ్వుల నూనె మెత్తగా ఉంటుందిట. అందుకని ఆ నువ్వుల నూనె ఒళ్ళంతా పూసుకుని కాసేపు ఆ నూనెలో శరీరాన్ని నాంచాలి. అప్పుడు శనగపిండి, పెసరపిండి ఇవన్నీ కలిపినటువంటి పిండి ఉంటుంది, దాన్ని సున్నిపిండి అంటారు. సున్నిపిండి ఒళ్ళంతా పూసుకుంటే శరీరం సున్నితంగా ఉంటుంది, చర్మం ఎంత మృదువుగా ఉంటుందండి, కోమలంగా ఉంటుంది. అలా సున్నిపిండి పెట్టుకుని నలుచుకున్నాక ఈ మట్టి దిగిపోయాక ఒక అర్ధ గంట అయ్యాక అప్పుడు కుంకుడుకాయ పులుసు చెలులు నెత్తి మీద పోస్తూ ఉంటే అదృష్టవంతులకి భార్య నెత్తి మీద పోస్తే జుట్టు అంటూ ఉంటే అప్పుడు చక్కగా ఇలా రుద్దుకుని వేడి నీళ్లతో స్నానం చేసి తుడుచుకుని అప్పుడు కాస్త బొట్టో గిట్టో పెట్టుకుని పంచె కట్టుకుని గుళ్ళోకి వెడితే పరమాత్ముడు తక్షణం సాక్షాత్కరిస్తాడు. ఇదేదో నేను హాస్యానికి వేళాపాళానికి చెప్పట్లా, అశ్వినీ దేవతలు చెప్పిన మంత్ర రహస్యం, వైద్య రహస్యం ఇది. దేవాలయానికి వెళ్లే ముందు ఇలా తలంటుకొని అప్పుడు విభూతియో ఊర్ధపుండ్రములో కుంకుమో ధరించి గుళ్ళోకి వెడితే ఆ పూట ధ్యానం మనకి బాగా సాగుతుంది, భగవద్ దర్శనం తొందరగా అవుతుంది. అందువల్ల అభ్యంగనం వల్ల మనకి బుద్ధి కుశలత, ధారణ పెరుగుతాయి. ధారణ పెరిగితే సమాధిలోకి వెడతాం, సమాధిలోకి వెడితే ఈశ్వర కటాక్షం లభిస్తుంది, అప్పుడు ఆయువు పెరుగుతుంది. అంటే నువ్వు మృత్యుంజయుడు అవుతావు, అందుకని అభ్యంగనం ఆయువుని పెంచుతుంది అన్నారు. పండగ వచ్చినప్పుడల్లా పూర్వం ఎందుకు తలంటుకోమన్నారు అంటే దానివల్ల ఇహము పరము రెండు వస్తాయి, ఇటు శరీరమునకు ఆరోగ్యం, అటు పరమేశ్వర కటాక్షం కూడా లభిస్తాయట. ఇవన్నీ పురాణాల్లోనూ వైద్య శాస్త్రాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ చెప్పారు. నేను ఆశ్చర్యపోయేవాడిని, అసలు మంత్రశాస్త్రంలో ఈ స్నానాల గురించి రాస్తాడేమిటని. స్నానం ఏమిటండి, దంతములు ఎలా తోముకోవాలో రాశాడు. ఏది మహామంత్రశాస్త్రాల్లో శివుడు పార్వతికి మంత్రతంత్ర రహస్యాలు చెప్పాడు, దానికి వామకేశ్వర తంత్రమని పేరు. అందులో పళ్ళు తోముకోవడానికి ఎంత సమయం కేటాయించాలో చెప్పాడు, కనీసం 21 నిమిషం కేటాయించాలట పళ్ళు తోముకోవడానికి. ముందు ఒక పుల్ల తీసుకోవాలట, గానుగ పుల్ల కానీ లేక వేప పుల్ల కానీ ఇటువంటి పుల్ల తీసుకుని కాసేపు నవలాలట. నవలడానికి కనీసం 6 నిమిషాలు తీసుకోవాలి. నవిలిన తర్వాత మెత్తగా కుంచి అవుతుంది కదా, దాంతో ఈ ముందు పళ్ళు, తర్వాత వెనక వేపు భాగం పైన ఇవన్నీ తోమాలి. తోమిన తర్వాత అక్కడికి 10 నిమిషాలు తీసుకో, 10 ని 6 16 నిమిషాలు, మిగతా 5 నిమిషాలు నోట్లో నీళ్లు పూసుకుని అది పుక్కిలించి ఉమ్మాలట. ఆఖరణ అందులో ఉన్నటువంటి పుల్లని రెండుగా చీల్చి నాలిక బద్దగా చేసుకుని నాలిక తీసుకోవాలట. ఇలా మొత్తం ఇంచుమించుగా 21 నిమిషాలు చెప్పాడు. ఆ తతంగం అంతా చేసిన తర్వాత అప్పుడు సూర్యభగవానుడికి చూసి దండం పెట్టుకు ఇంటికి వెడితే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుందిట, ఆరోగ్యం పెరుగుతుందిట, బ్రహ్మానందం కలుగుతుందిట. అందుకని పూర్వకాలంలో ఇవన్నీ చెప్పేవారు అనమాట, అవన్నీ మనం వినడం లేదు వాళ్ళు. అసలు అది దిక్కుమాల భ్రష్లు వచ్చేసాయి. అందువల్ల అప్పుడప్పుడైనా నేను పురాణాలు మంత్రశాస్త్రాల్లో ఉన్న ఈ రహస్యాలు మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఈ వంకతో అయినా కొంతమంది అయినా వింటారు, కొంతమంది అయినా పనిచేస్తారు. ఇవన్నీ చేసుకుంటే యహము పరము వస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడితే పరమాత్మ యొక్క జపం బాగా చేయగలుగుతాం, దానివల్ల చివరికి కైలాసానికి వెడతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మహాత్మురాలి అయినటువంటి పార్వతీదేవి ఒళ్ళంతా నలుగు పెట్టుకొని ఆ తదనంతరం స్నానం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు అభ్యంగర స్నానం చేయబోతూ ఉండగా సరిగ్గా ఆ సమయమునకు శివుడు వచ్చాడు హఠాత్తుగా పార్వతీదేవి దర్శనానికి. తత కదాచిన్ మజ్జత్యాం పార్వత్యాం వై సదాశివ నందినం పరిభర్త్యాథహ్యా జగామ గృహాంతరం. పార్వతీదేవి తీరా స్నానం చేయబోతూ ఉండగా శివపరమాత్మ వచ్చాడు, ఈశ్వరుడు వచ్చాడు. లోపల గడబోతుంటే స్వామి అమ్మవారు ఎవరిని లోపలికి పంపవద్దన్నారనగా తప్పో అని నందిని గద్దించి తోసి లోపల గడిపోయాడు. స్నానం చేస్తున్న పార్వతి సిగ్గుపడి పరుగు పరుగును లోపల గడిపోయింది. పార్వతీదేవి సఖురాళ్ళు, స్వామి బయట నందిని కాపలా పెట్టాం కదా అంటే ఏమో అమ్మ స్నానం చేస్తుందని నాకు మాత్రమే తెలుసు అన్నాడు ఆయన. ఈ సంఘటన జరిగిన తర్వాత పార్వతీదేవి ఆలోచనలో పడిపోయింది. బయట కాపలాగా నంది ఉండబట్టి కదా ఈశ్వరుడు తోసుకుని వచ్చాడు, నందీశ్వరుడికి శివుడు అంటే భక్తి భయం కాబట్టి మా యజమాని వచ్చాడు అని ఎక్కువ అడ్డగించకుండా పంపేస్తాడు. ఇక్కడున్న వాళ్ళంతా ఈ కైలాసంలో ఉన్న వాళ్ళంతా శివపరివారం, శివపరివారానికి శివుడి మీద ఉన్నంత భక్తి నా మీద ఉండదు. నిజానికి వాళ్ళకి ఇద్దరు సమానమే, అయినప్పటికీ అమ్మ లోక శ్రేయస్సు కోసం అలా ఆలోచించిందట. ఒక్కొక్కప్పుడు జగదంబ కూడా సామాన్య స్త్రీలా ఆలోచిస్తుందన్నమాట. ఇక్కడ నేను అత్తారింటికి వచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రమథగణాలు, వీరంతా రుద్రగణాలు, రుద్రగణాలకి రుద్రుడి మీద ఉన్న భక్తి భద్రకాళి మీద ఉంటుందా? కాబట్టి నాకంటూ పరివారం ఉండాలి. మా పుట్టింటి నుంచి నేను జయా విజయాలను తప్ప నాకంటూ ఒక్క సేవకుడు కూడా తెచ్చుకోలేదు. నాకంటూ ఒక సేవకుడు, ఒక దాసుడు, ఒక కాపలావాడు ఉండి ఉంటే ఈరోజు నాకు ఈ పరాభవం జరిగేదా, లోపలికి శివుణ్ణి వదిలేవాడా అనుకున్నది ఆవిడ. ఇలా బాగా ఆలోచించింది. ఆ తర్వాత ఇలా అనుకుంటూ ఉండగా ఆవిడ మనస్సు ఆవిడ కాసేపు మానవ స్త్రీ అయిపోయింది. ఈ ఆలోచనలు ఎవరివి, నా వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళైతే పక్షపాతంతో ఉంటారు అనే భావన మానవ లక్షణం. భగవంతుడికి స్వపరభేదం ఉండదు, నా వాళ్ళు పరాయి వాళ్ళునే తేడా ఉండదు. ఇదంతా ఒక మానవ లోకంలోనే ఉంటుందన్నమాట. మా పుట్టింటివారు, మీ అత్తింటివారు, ఈ కబుర్లన్నీ మానవ లక్షణం. రామచంద్ర ప్రభు పెళ్లి రోజులు కూడా అలాగే అనుకునేవాళ్ళని చూశానండి బాబు నేను, ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆ మధ్యన 70 ఏళ్ల వయస్సు కలిగిన దంపతులు వచ్చారు. పెళ్ళి అయ్యి ఎంతకాలం అయిందంటే 45 ఏళ్ళు ఎంతో అయిందని ఆయన చెప్పాడు. 45 ఏళ్ళుగా కలిసి ఉన్నామండి మేము, అందువల్ల ఆశీర్వదించండి అనగా ఇంతలో ఆవిడ ఏమిటది ఆ నిలబడ్డం అని ఒక్క తోపు తోసింది. వాడు తెల్లబోయాడు, చూడండి ఈవిడ పని ఇంతేను, నేనేదో పొరపాటున ఎడం వైపున ఆవిడని ఉంచుకోవాల్సింది పోయి కుడివైపు నేను ఆవిడ నిలబెట్టాను అనుకుందాం. అంటే భార్య ఎప్పుడు భర్తకి ఎడం వైపు ఉండాలంటే ఈవిడ ఈసారి కుడివైపు ఉండగా ఆయన దండం పెట్టాట. అంత మాత్రం చేత గురువుగారు ఎదురుకుండా నా పరువు తీసేసి తోసేసిందండి, పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతేనండి, ఇది రాకాసండి అనగా వీడే రాక్షసుడండి అంది. పెళ్లి రోజున ఆశీర్వచనానికి వచ్చిన వాళ్ళిద్దరూ అరగంట సేపు కొట్టుకున్నారు. నేను ఏం చెప్పినా వింటంలా, నేనేదో చెప్తుంటే మీరు ఊరుకోండి నువ్వు తోపు వేసింది ఆవిడ, ఇంక ఊరుకోక ఏం చేస్తాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ మానవ లక్షణాలు ఏంటంటే భార్యాభర్తలు పేరుకి పెళ్లి చేసుకుంటారు కానీ కలిసి ఉండడం తక్కువగా ఉంటుంది. ఏదో కలిసి ఉంటాం అంటే కలిసి ఉంటారు, మ్యారేజ్ డే అని సంవత్సరానికి ఒక రోజు మాత్రం దేవుడి దేవుల ఆ ఒక్కరోజైనా కలిసి ఉంటే కొంత సంతోషం అనుకోండి. మానవ లక్షణం సంపూర్ణమైనటువంటి ఐకమత్యం, సంపూర్ణమైనటువంటి సమదృష్టి ఉండవు, ఉంటే ఎప్పుడో బాగుపడతారు. జగన్మాత ఇలా మానవ స్త్రీలు ఆలోచిస్తూ ఉంటే ఆవిడ ఒంటికి మట్టి వచ్చిందిట. ఆ మట్టి రాగానే ఆవిడ ఇలా నలుపుకుంది ఒళ్ళు, విచార్యేతి చ సాదేవి వపుషో మల సంభవం పురుషం నిర్మమౌ సాతు సర్వలక్షణ సంయుతం. ఇలా మానవ స్త్రీ వలె నా వాళ్ళు పరాయి వాళ్ళు నాకంటూ సేవకులు ఉండాలని ఆలోచిస్తున్న ఆవిడ ఒంటికి చెమట పట్టింది, మట్టి వచ్చింది, ఆ మట్టిని ఇలా నలుపుకుంది. ఆ నలుపుకుంటూ ఉన్న మట్టి హఠాత్తుగా కింద పడి అందులోంచి ఒక అందమైన బాలుడు తయారయ్యాడు. ఇది మనకి శివపురాణం చెబుతున్నది. వపుషః మల సంభవం, ఒంటి మీది మట్టి నుంచి పుట్టాడు అని. ఈ మట్టిని ఎవడో అపార్థం చేసుకుని నలుగుపిండి, సున్నిపిండి, శనగపిండి, మినప్పిండి, పెసరపిండి, మరి వీడేళ్ళు కైలాసానికి కూడా చూసి వచ్చినట్టుగా ఇలా చెప్పేశారు. ఈ ప్రపంచంలో ఏ పురాణములోనూ నలుగుపిండి అనే పదార్థమే లేదు. అసలు ఆ పద దాని గురించి రాయలేదు పురాణాలు. ఏ పురాణంలో చూశాను ఎక్కడా ప్రసక్తి లేదు. శివపురాణములో వపుషః మల సంభవం, ఒంటి యొక్క మలము నుండి మట్టి నుండి పుట్టాడు అని ఉన్నది. బహుశా ఒంటి నుంచి మట్టి అనేది అపార్థం చేసుకుని నలుగు పెట్టుకుందేమో. అంత పూర్వం ఒకసారి ఆవిడ స్నానానికి వెళ్ళిందనే విషయం చెప్పుకున్నాం కదా, అది దృష్టిలో పెట్టుకుని ఆ నలుగుడు పిండి, నలుగుడు పిండితో అందంగా బొమ్మ చేసేది పైగా. ఆవిడ బొమ్మ చేయలేదు, దెమ్మ చేయలేదు. ఆ అమ్మగారు ఇలా నలుపుకుంటూ ఉంటే ఒళ్ళు ఆ ఒంటి మీద ఉన్న మట్టి రాలి, అందులోంచి పిల్లాడు తయారయ్యాడు. ఎక్కడ ఆవిడ బొమ్మనేం తయారు చేయలే. అమ్మవారి శరీరం మీద ఉన్న మట్టి నేల మీద పడి పడ్డంతో ఒక పురుషుడిగా మారింది. ఆ పురుషుడు సర్వ లక్షణములతో, శుభలక్షణములతో ఉన్నాడు. పరమసుందరాకారుడు, ఎంత బాగున్నాడో చెప్పలేము. స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉన్నాడు. సర్వావయవ నిర్దోషం, సర్వావయవ సుందరం, ప్రతి అవయవము తీర్చిదిద్దినట్టున్న. ఎక్కడ అవయవాల లోపాలు, వేళ్ళు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, ఒళ్ళు కానీ, పళ్ళు కానీ, గోళ్ళు కానీ, ఏవి మాట వరుసకు కూడా లోపం లేవు. ఎక్కడో ఒక చోట లోపం లేకుండా జీవులు ఉండరు. ఒక్కొక్కడు అందంగా ఉన్నా పళ్ళు ఎత్తుగా ఉంటాయి, ఒక్కొక్కడికి పళ్ళు బాగున్నా కళ్ళు బాగుండవు, ఒక్కొక్కడికి కళ్ళు బాగున్నా గోళ్ళు బాగుండవు, అన్నీ బాగుంటే వేళ్ళు బాగుండవు, వేళ్ళు అన్నీ బాగున్నా ఒళ్ళే బాగుండదు. కానీ ఇతడు అలా కాకుండా ప్రతి అవయవము సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉన్నాడు. పరమసుందరకారుడై ఉన్నాడు. విశాలమైనటువంటి వక్షస్థలంతో, సకల శుభాలతో ఉన్నాడు. పుట్టుకతోటి మహాపరాక్రమవంతుని పుట్టాడు. జగన్మాత శరీరపు మట్టి నుంచి పుట్టిన కారణం చేత అతడు గట్టాడయ్యాడు, పరాక్రమవంతుడయ్యాడు. వెంటనే పార్వతి ముచ్చట పడిపోయి, ఆహా నా శరీరం నుంచి ఆవిర్భవించిన పుత్ర, నువ్వు ఈ రోజు నుంచి ఉమాపుత్రుడివి, పార్వతీపుత్రుడని పిలువబడతావు, ఇదిగో తీసుకో అని వాడికి మంచి బట్టలు ఇచ్చింది. బుల్లి బాలుడు కదా, ఆ పుట్టి పుట్టగానే వాడు 5 ఏళ్ల బాలుడు అయిపోయాట. ఈ 5 ఏళ్ల బాలుడు కట్టుకోవడానికి కావలసిన పంచెలు ఇచ్చి ముచ్చటగా అంగవస్త్రం కట్టింది. మోకాళ్ళ వరకు ఉండే పట్టు వస్త్రం కడితే అసలు బాబు ఎంత బాగున్నాడు. 5-6 ఏళ్లలోపు పిల్లలకి ఈ చిన్న చిన్న పంచెలు కడుతూ ఉంటే అబ్బాబ్బా ఎంత అందంగా ఉంటాడు. పెద్దాళ్ళు అయ్యాక మనం ఏం కట్టుకున్నావు ఒకటే కట్టుకున్న ఒకటి కట్టుకోకపోయిన ఒకటి. కానీ వాళ్ళు అయితే విచిత్రం, కట్టుకుంటే అందంగా ఉంటారు, కట్టుకోకపోతే ఇంకా అందంగా ఉంటారు. అలాగా కుర్రాడు ఈ వస్త్రాలు ధరించి అందంగా కనబడ్డాడు. ఆవిడ గంధం అవి పూసి రకరకాల అలంకారాలు చేసి చెవులకు కుండలను కూడా నొక్కింది. ఆ తర్వాత, నాయన నువ్వెవరో తెలుసా, నువ్వు నా పుత్రుడివి, నీ పేరే పార్వతీపుత్రుడు. మత్పుత్రస్త్వం మదీయోసి నాణ్య కశ్చితిహాస్తిమే. నువ్వు నా కొడుకువి, నువ్వు తప్ప నాకు మరొకడెవడూ లేడు. పార్వతీదేవి ఇలా ఆ పిల్లవాడితో పలికింది. నాయనా నువ్వు నా పుత్రుడివి, నావాడివి నువ్వు తప్పిక్కడ ఈ కైలాసంలో మరొకడు లేడు, నువ్వు ఒక్కడివే నావాడివి అని పలకగా, అప్పుడు ఆ కుర్రాడు ఇంకొక పేరు కూడా పెట్టు తల్లి అన్నట్ట. అయితే ఇంకేముంది, నీకు గణేశ అని పేరు పెడుతున్నాను, నాలో ఉన్న ఇంద్రియ గణములకు అధిపతివి నువ్వు. నాయన నువ్వు నన్ను గౌరవించు, ప్రేమించు, సేవ చెయ్యి. అమ్మకి కొడుకంటే చాలా ఇష్టం ఎక్కువ. సహజంగా స్త్రీలకి పుత్రపక్షపాతం ఉంటుంది. ఆడవాళ్ళకేమో మగపిల్లవాడి మీద, తండ్రికి ఏమో కూతురు మీద పక్షపాతం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే నాకు నువ్వంటే ముద్దు ముచ్చట, నా పనులు చేసి పెట్టు అనగానే బుద్ధిగా ఇలా చేతులు కట్టుకుని, ఈరోజు నుంచి నేను నీకు దాసుణ్ణి, నువ్వు ఏం చెబితే చేస్తానన్నాడు ఆయన. కిం కార్యం విద్యతే తేద్యకరవాణి తవోదితం. ఈరోజు నుంచి నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కాదు కూడదు అనకుండా చేస్తాను. అమ్మా నీ అనుగ్రహం ఉంటే ఎంత గొప్ప పనైనా చేస్తాను, కొండలు పిండి చేస్తాను, సముద్రాలు తాగగలుగుతాను, ఆజ్ఞాపించు నన్ను అన్నాడు ఆయన. ఈరోజు నుంచి నా గుమ్మానికి నువ్వు కాపలాగా ఉండు, నీకు ఒక కర్ర ఇస్తాను, ఈ కర్ర పుచ్చుకొని గుమ్మం దగ్గర కాపలాగాయి, ఎవండి లోపలికి పంపించకు, నా ఆజ్ఞ లేకుండా శివుడు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. వినామదాజ్ఞాం మత్పుత్ర నైవాయాన్మద్గృహాంతరం. రేపటి నుంచి నా ఆజ్ఞ లేకుండే, నా ఆజ్ఞ లేకుండా లోపలికి ఎవడు రావకూడదు. ఇది నేను చెబుతున్నటువంటి సత్యం, నా ఆజ్ఞ ఉల్లంఘించకనక అలాగే అన్నాడు. వెంటనే ఆవిడ ఏం చేసింది, అందమైన ఒక కర్ర సృష్టించి ఇచ్చింది. ఇప్పుడు ఆ కర్ర ఇచ్చి ఇవ్వగానే వెంటనే దాన్ని చేత్తో పట్టుకుని ముద్దు పెట్టుకున్నట్ట. కర్రను కూడా ఆయుధాన్ని, అమ్మవారి ఇచ్చిన ఆయుధం కదా, చక్క ముద్దు పెట్టుకోగానే అమ్మ కూడా సంతోషించిందండో, ముఖమాచుంబ్య నాబాబే నాబాబే, ఈ కర్ర పుచ్చుకుని నువ్వు కాపలకు వస్తుంటే ఎంత ముద్దు వచ్చేస్తున్నావో, బుల్లి భట్టుడివి బాలభట్టుడివి అని దగ్గరికి తీసుకుని ఆవిడ ముద్దు పెట్టుకుని కౌగులించుకుని, ఇదిగో కర్ర పుచ్చుకుని ఇక్కడే కూర్చోసమా అని ఒక స్టూల్ కూడా ఇచ్చింది. ఇలాంటి ఒక స్టూల్ ఒకటి, ఒక మంచి బంగారు పీట ఇచ్చిందిట, ఈ పీట మీద కూర్చో అని గుమ్మం బయట పెట్టింది. ఆయన గుమ్మం బయట కూర్చుని ఆ కర్ర పుచ్చుకుని, నువ్వు లోపల ఉండగా నువ్వు మళ్ళీ ఎవరినైనా పంపించమనేదాకా ఎవరిని పంపించరమ్మా అన్నాడు. ఆ తర్వాత తదనంతరం అమ్మవారు మళ్ళీ అభ్యంగన స్నానం మొదలుపెట్టింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు కుర్రాడు కాపలోకి వస్తున్నాడు కదా, వీడు మహాపరాక్రమవంతుడు, వాడి చేతిలో కర్ర ఉంది కదా, అందుకని అభ్యంగన స్నానం చేయటం మొదలుపెట్టింది, తలంటు కూడా మొదలుపెట్టింది. ఆవిడ స్నానం చేస్తున్న కాసేపటికి జరగవలసిన కార్యం ఎలా జరపాలో జరపాలి కదా, అందుకని శివుడు సరిగ్గా అడవికి వచ్చాడు. శివుడికి తెలియదు ఆవిడ ఏం చేస్తుందో, అందుకని అమ్మవారు స్నానం మొదలుపెట్టి పెట్టగానే మళ్ళీ వచ్చాడు. ఈసారి ఒంటరిగా రాలేదు, ఆయనతో పాటు నందీశ్వరుడు, భృంగి, ప్రమథగణాలు, మహావీరులు, వీరభద్రాదులు అందరూ వచ్చారట. హుటా ఒకటిని అందరూ వస్తూ ఉండగా ఈ కుర్రాడు కర్ర పుచ్చుకుని, ఏయ్ ఎవడో నువ్వు అన్నట్ట. నేను శివుణ్ణి అన్నాడు ఆయన. శివుడా, ఏమో నాకు తెలియదు, నాకు తెలుసున్నదల్లా అమ్మ, అమ్మ చేత తయారు చేయబడిన బొమ్మను నేను, నువ్వెవరమైనా నాకు అనవసరం. మాతురాజ్ఞాం వినాదేవ గమ్యతాన్నత్వయాధున, నువ్వు దేవుడివైనా సరే మా అమ్మ అజ్ఞలేంది, లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ స్నానం చేస్తూ ఈ కర్ర నాకు ఇచ్చి ఎవరిని లోపలికి వదలద్దంది, నేను వదలనన్నాడు ఆయన. శివుడికి ఆ కుర్రాన్ని చూసి ముచ్చట కలిగింది. ఎవరు బాలుడా నువ్వు, తెల్లగా మిసమిసలాడిపోతున్నావు, నువ్వు బాలుడివి గనక ఎక్కువ తెలివితేటలు ఉండవు, చిన్నపిల్లలకి తెలివితేటలు తక్కువగా ఉంటాయి, చిన్నపిల్లలకంటే పెద్దవాళ్ళకే ఉండట్లేదు కదా, ఇంకా చిన్నపిల్లలకు ఉండటంలో ఆశ్చర్యం ఉన్నదని అయినా తెలివి తక్కువతనం, ఆ తెలివి తక్కువతనంతో నా నాపకు, నువ్వు అమ్మ అమ్మ అని ఎవరిని పిలుస్తున్నావో ఆ అమ్మ మా ఆవిడ, అంటే నేను నీకు తండ్రిని అనగా తండ్రో ఎండ్రో నాకు తెలియదు, నీ ఇష్టం నువ్వు ఎక్కడికైనా పో, నాకున్నదల్లా మా అమ్మే, కుదరదు ఎవరిని వదలనన్నట్ట. శివుడు కుర్రాడే కదా అని తేలిగ్గా తీసుకుని ఆ కర్రని ఇలా పక్కకు తోసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆ కర్ర ఎత్తి తాడిస్తేన బుర్ర మీద కొట్టేసేటండి, శివుడిని ఎత్తి మీద కొట్టాడు. శివుడి సరస్సు మీద కొట్టి కూడా బతికాడు అంటే దానికి గల కారణం ఆయన గణేశుడు అవ్వడమే. అసలు నాకు ఈ కథ చదివినప్పుడల్లా తెగనబోచ్చేది వాడ తాడితస్థేన ఎష్టి ఆహి. ఎష్టి అంటే కర్ర, కర్రతో శివుడు అంతటి వాడిని ఎత్తిమీద కొట్టాట. శివుడిని ఎత్తిమీద కొట్టిన వాడు కొద్దిమందే ఉన్నారు తెలుసుగా మీకు. అర్జునుడు కొట్టాడు అలా గాంధీవంతో కొట్టగానే గంగా చంద్రబింబం ఈ తల పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోయాయని, కడుపులో వెళ్ళిపోయాడు. ఏకంగా కిరాతక రూపంలో ఉన్న శివుడి నెత్తి మీద గాంధీవంతో అర్జునుడు కొట్టాడు, అంతఃపురం గణేశుడు కొట్టాడు. దాంతో ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చింది అనగంటే కోపం నటించాడు. మూర్ఖోసిత్వం నజానాసి శివోహం గిరిజాపతి స్వగృహం యామిరే బాల నిషేధసి కథం హిమాం. రే మూర్ఖ, సామాన్య బాలక, ఎవడవరా నువ్వు? ఈశ్వరుడి యొక్క శిరస్సునే కొడుతున్నావు, పార్వతీపతి శివుణ్ణి నేను, నన్ను గ్రహించలేకపోతున్నావా? నా ఇంట్లోకి నేను ఎడుతూ ఉంటే వెళ్లకుండా అడ్డం కొట్టి కర్రతో కొడతామేమిట్రా వెర్రాడా అన్నట్ట అని, ఎవరక్కడ ఈ కుర్రాడి చేతిలో ఉన్న కర్ర లాక్కోండి అనగా కర్ర లాక్కోమంటావా అని మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు ఆయన. పునః అంటే మళ్ళీ ఇంకోసారి దండేన కర్రతో అతాడ ఎత్త మళ్ళీ కొట్టాడు. అప్పుడు శివుడు, వీడు కొడుతుంటే దెమ్మ తిరిగిపోతుంది, తల బళ్ళున పగులుతోంది, మామూలు దెబ్బ కాదు వీడు కొడుతున్న దెబ్బ, చూడ్డానికి కుర్రవాడు ఐదేళ్ల బాలుడిలో ఉన్నాడు, సుకుమారంగా ఉన్నాడు, కోమలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కర్ర కూడా చిన్న కర్రే కానీ కర్ర దెబ్బ మాత్రం గట్టిగా ఉంది. ఈ కుర్రాడు అవడానికి కుర్రాడైనా కొట్టిన కర్ర దెబ్బ గట్టిది, తట్టుకోలేకపోతున్నాను. ఎవరక్కడ ప్రమదగణాలారా, వెళ్ళి కుర్రాడిని కలబడి పక్కకు తోసేయండి, కర్ర లాక్కోండి అనగానే వెంటనే భటులు హుటాహుటిని ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వస్తున్నటువంటి ఆ భటులు చూశాడు కుర్రాడు, ఎవర్రా మీరు మో కుమ్మడిగా మీదకు వస్తున్నారు అని కర్రతో ఒక్కసారి ఆ వచ్చిన వాడు వెనక్కి గెంటేశాడు. కొన్ని వేల మంది భటులు ఒక్క కుర్రవాడి కర్ర దెబ్బకి కిలోమీటర్ దూరం పడిపోయారట. శివగణాలు తెల్లబోయి, బాబు నువ్వెవరెవరా, మాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది నీ పరాక్రమాన్ని చూస్తూ ఉంటే, ఇంత చిన్న వయస్సులో ఇన్ని వేల మంది భటుల్ని కర్రతో వెనక్కి తోస్తున్నావా, అయినప్పటికీ పర్వాలేదు, కుర్రవాడివి కదా అని మేము నిన్ను ఉపేక్షిస్తున్నాం, మాకు కోపం వచ్చిందా పచ్చడి పచ్చడి చేస్తాం, రాక్షసుల్ని చంపిన మహావీరులం మేము, సామాన్యులం కాస్తమా, తప్పుకో, బతకాలనుకుంటే పక్కకు తప్పుకో, లేదా నీకు బతుకు మీద ఆశ లేకుండా చేస్తాం అనగానే ఆయన పక్కపక్కనవి కర్రతో గెంటితే అంత దూరం పడిపోయిన వెర్రి పెనుగులరా, మీరు నన్ను ఏం చేస్తారు రండి అన్నట్ట. ఇక అక్కడి నుంచి చూడండి, ముందుగా భృంగి అన్నవాడు వెళ్ళాడు, భృంగిని కర్రతో కాళ్ళ మీద కొట్టి తర్వాత రెండు చేతులతో ఎత్తి విసిరి పారేస్తే కైలాసం నుంచి వచ్చి ఆయన హిమాలయ పర్వతం మీద పడ్డాడు. ఆ తర్వాత ఆయన హిమాలయ పర్వతం నుంచి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఏడాది పట్టిందిట. రిటి అన్నవాడు వచ్చాడు ఈసారి, ఆ రిటి అన్నవాడి కటి పట్టుకుని నడుము పట్టుకుని విసిరేస్తే వింజ పర్వతం మీద పడ్డాడు ఆయన. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని విసిరేశాడు. ఆఖరణ వీరభద్రుడు వచ్చాడు, దక్షయజ్ఞ వినాశనం చేసిన వాడు వీరభద్రుడు అంటే, అటువంటి వీరభద్రుడిని రెండు చేతులతో ఎత్తి గిర్రును తిప్పి శివుడి శిరస్సు నుంచి విసిరేస్తే ఆయన వచ్చి భూలోకంలో క్రౌంచ పర్వతం దగ్గర పడ్డాట. వీరభద్రుడికి అర్థమయ్యింది, వీడ అమ్మవారి దివ్యశక్తితో పుట్టాడు శక్తిపుత్రుడు, ఈ శక్తిపుత్రుడితో ఇప్పుడు యుద్ధం చేయకూడదు అనుకుని పైనుంచి ఓ దండం పెట్టి మళ్ళీ శివుడి దగ్గరికి తీర్థయాత్రలు అన్నీ చేసిన తర్వాతే వస్తాను, ఎప్పట్లో రానని, భూలోకానికి ఎలాగో వచ్చాం కదా అని తీర్థయాత్రలు చేసుకు వెళ్ళిపోయాడు ఆయన. అవకాశం ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేశాడు ఆయన. అప్పుడు శివుడు తెల్లబోయాడు, వీరులారా ఇదేం విచిత్రం, ఇది మారట రుద్రుడు వీరభద్రుడు, ప్రమథగణాలు, నందీశ్వరాదులు, భృంగీశ్వరాదులు ఒక్క కుర్రవాడితో యుద్ధం చేయలేక పడిపోతున్నారా? రే రే గణాహ క్లేబమత నవీరా వీరమానినః. ఓరి గణాల్లారా, ఇంతకాలం మీరు మహావీరులు అనుకున్నాను, మీరు క్లీబ అంటే నపుంసకులు లాంటి వాళ్ళు, పేరుకి వీరులము అని పేరు పెట్టుకున్నారు, కానీ మీరు వీరులు కాదు, సూర్యులు కాదు. నిజంగా మీరు వీరులైతే అందరూ మూకుమ్మడిగా కుర్రవాడి మీద పడి వాడిని గెంటేయండి అన్నాడు ఆయన. ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు కదా, అందుకే వాళ్ళని రెచ్చగొట్టాడు. దీనికి ఒక కారణం చెప్పమంటారా, ఈ ప్రమథగణాలకి ఈ మధ్యకాలంలో అహంకారం వచ్చింది, మేము శివుడి యొక్క అనుచరులం, శివుడి కార్యక్రమాలు మేము చేస్తున్నాం, శివుడి కాళ్ళు పడుతున్నాం, శివుడికి నెత్తికి నూనె రాస్తున్నాం, శివుడికి ఏమో బట్టలు ఇస్తున్నాం, శివుడి సేవకులం. అసలు శివుడికి మేము లేకపోతే ఏ పని చేసుకోవడం రాదు. శివుడెంత, శివుడి బతికెంత, శివుడిని ఎంత గొప్పవాడిని చేసింది మేమే అని అహంకారం వచ్చింది కండోయ్. అలా ఎలా వస్తాయి అహంకారాలు అంటే అదే ప్రకృతి అన్నారు. ఒక్కొక్కప్పుడు మన స్వభావాలు, పూర్వజన్మ సంస్కారాలు అంత కైలాసానికి వెళ్ళినా వదలవు. కొంతకాలం శివుడికి సేవ చేసినటువంటి ప్రమథగణములంతటి వాళ్ళు శివుణ్ణి మనం గొప్పవాణ్ణి చేసాం, మనం లేకపోతే శివుణ్ణి ఇంత స్థాయికి ఎవరు తీసుకొస్తారనుకున్నారట. అసలు శివుడు అంటే ఎవరికి తెలుసు, మనమే కదా. చక్కగా శివ వాట్సాప్ గ్రూప్ పెట్టాం, శివ అనే పేరుతో అవేవో తయారు చేసాం, ఆయన్ని బాగా ప్రచారం చేసి వెలుగులోకి తీసుకొచ్చాం. మనం లేకపోతే శివుడికి పేరు లేదనుకున్నారట. పిచ్చాడు వీళ్ళు, రానికెత్తమే శివుడికి పేరు ఉందని తెలియక. ఇలా చాలామంది అనుకుంటారు మేము దాన్ని డెవలప్ చేసాం, దీన్ని డెవలప్ చేసాం. ఆలయాన్ని నువ్వు డెవలప్ చేయటం ఏంటి? ఆలయానికి సేవ చేసామనాలి. ఎప్పుడు డెవలప్ చేసామని అనకండి. డెవలప్ చేయటం అనేది మన వల్ల కాదు, మహానుభావుల దగ్గర, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. ఎన్నాళ్ళు ఆలయానికి సేవ చేస్తున్నాం అన్నారు, దాన్ని ఒక్కనాడైనా మేము ఎప్పుడైనా ఆలయాన్ని అభివృద్ధి చేసామనే పదం వాడరు వాళ్ళు. అదే సామాన్యులు అయితే ఏం చేస్తారు, నేను ఆలయం చైర్మన్ అయ్యానండి, ఆలయాన్ని డెవలప్ చేశానండి అంటాడు. భగవంతుడికి మనం సేవకులం అండి, అంతేగాని భగవంతుడికి ఏదో మనం అభివృద్ధి పేరుతో త్రోవ చూపించట్లా. అది జ్ఞానం కలిగిన వాళ్ళు అనే మాట. పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ప్రమథగణాలు కూడా ఏమనుకున్నారు, శివుడిని మనం బాగా వెలుగులోకి తీసుకొస్తున్నాం, శివుడికి కీర్తి తెచ్చి పెడుతున్నాం, అసలు మనం లేకపోతే శివుడు లేడు అనుకున్నారు. అందుకే శివుడు పార్వతి ద్వారా ఇంత లీల నడిపాడు. ఆయన ముందు వెళ్లకుండా వెళ్ళండి వెళ్ళండి అని ఒక్కొక్కళ్ళని పంపాడు. వాళ్ళు చావు దెబ్బలు తింటుంటే మీరు నపుంసకుల కుర్రాడి చేతుల్లో దెబ్బతింటున్నారు, అందరూ కలిసి వెళ్ళండి అనగా అందరూ కలిసి ఒక్కసారిగా వచ్చి కుర్రవాడి మీద పడ్డారు. అప్పుడు ఆ కుర్రాడు కర్ర గిర్రు గిర్రని తిప్పుతూ కర్ర సాంబు చేయడం మొదలుపెట్టాడు. కర్ర సాంబు చేస్తూ ఒక్కొక్కళ్ళని పట్టుకుని చితక్కొట్టి పారేశాడు. కొందరు కాళ్ళను విరచను, కొందరికి కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు విరిగాయి, కొందరికి ముక్కులు ఊడిపోయాయి, కొందరికి చెవులు పగిలాయి, కొందరికి దంతాలు ఊడిపోయాయి, భగ్నం అయిపోయాయి. ఈ గందరగోళానికి లోపల తలంటుకున్నటువంటి పార్వతి చెలికెత్తెలు పిలిచి, ఏమిటే బయట ఢామ్ ఢీం ఢుమాలని సౌండ్ అవుతోంది అంది ఆవిడ. లే తల్లి, ఈశ్వరుడు ప్రమథగణాలతో వచ్చాడు, నన్ను లోపలికి వెళ్ళనియ్యి అని నీ పుత్రుణ్ణి అడిగితే ఆ కుర్రాడు అడ్డం కొట్టాడు, అందుకని ఆ కుర్రాడి మీదకి ప్రమథగణాలు యుద్ధానికి వెళ్ళాయి. ప్రమథగణాలు వీపు విరగొట్టి పారేస్తున్నాడు, వీపు విమానం మూత మోగిస్తున్నాడు ఆయన ఆ శబ్దాలన్నమాట. ఆ కుర్రవాడు ఎవడన్నా ఢామని కొట్టగానే ఈ లోపలికి వచ్చి ఆ శబ్దం ఇంకా రెట్టింపు శబ్దం అవుతోంది. అనగానే అన్నీ ఇరిగిన అమ్మవారు ఓ అలాగే చేయని చూద్దాం అన్నది ఆవిడ. లౌకికీ మృత్తి ఆశ్రిత్య, లోకాచారాన్ని అనుసరించి ఏమో పర్వాలేదు కుర్రాన్ని యుద్ధం చేయని అంది. ఈలోపు శంకరుడు, ఓహోరి గణాల్లారా, ఈ కుర్రాడు నా సంబంధమైన కుర్రవాడు కాదు, ఇతడు ప్రస్తుతం శివపుత్రుడు కాదు, కేవలం శివాపుత్రుడు, పార్వతీపుత్రుడు, అందుకే వాడికి అంత శక్తి. ఇప్పుడు నేను ఈ కుర్రాన్ని ఉపేక్షిస్తే శివుడికి శక్తి లేదు, అమ్మవారి పుత్రుని ఏమీ చేయలేకపోయాడు అని అందరూ అనుకుంటారు. కాబట్టి మీరు సావు దెబ్బలు తిన్నారు కదా, ఒప్పుకుంటారా మీరంతా ఈ కుర్రవాడిని ఏమీ చేయలేమని? మీ వల్ల కాదని నా దగ్గర శరణాగతి కోరితే అప్పుడు ఈ కుర్రాడి సంగతి చూసుకుంటాను అనగానే వెంటనే వాళ్ళు చేతులు జోడించి ప్రమథగణాలు, మహేశ్వర మేము చాలా కాలం నుంచి నీకు సేవ చేస్తున్నాం, నీ అనుగ్రహంతో మేమంతా నీ పరివారం అయ్యాం, నీ భక్తులం అయ్యాం, నీ గణాలం అయ్యాం, నీ ఆజ్ఞతో ఎంతోమందితో యుద్ధం చేశాం, చాలా అరుదుగా కొంతమంది చేతుల్లో దెబ్బలు తిన్నాం, అప్పుడు కూడా ఇంత భయంకరమైన చావు దెబ్బలు తినలేదు. అదేం విచిత్రమో, ఒక అర్భకుడు, పంచశరద్ వయస్కుడు అంటే కేవలం 5 ఏళ్ళు కలిగినటువంటి, 5 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఈ బాలుడు కొట్టే కర్ర దెబ్బలు తినలేకపోతున్నాం, కారణం ఏమిటి అనగా ఇంతలో అక్కడికి వీణ వాయించుకుంటూ నారదుడు వచ్చాడు. టింగ్ టింగ్ అని ఓం నమశివాయ అనుకుంటూ వచ్చాడు. వెంటనే ప్రమథగణాలు ఆయనకి నమస్కరించి, పరమేశ్వరుడి సేవకులకు శృంగభంగం అయిపోయింది. శృంగభంగం అంటే తెలుసుగా, శృంగం అంటే కొమ్ము, నందీశ్వరాదుల కొమ్ములు విరిగాయి, అందుకని కొమ్ములు విరిగాయి కనుక శృంగభంగం అంటారు దాన్ని. శృంగము అంటే శిఖరం, శిఖరాలు విరిగిపోతే కొండలకి శృంగభంగం అంటారు. శృంగము అంటే అవయవాలు, ఎప్పుడన్నా అవయవాలు ఇతరుల చేతుల్లో విరిగిపోతే అప్పుడు శృంగభంగం అంటారు. శృంగము అంటే తెలివి, మన ఎవడన్నా తెలివితేటలతో ఓడించాడనుకోండి, అవతల వాడి ప్రశ్నకు మనం సమాధానం చెప్పకపోతే ఓడిపోయినట్టేగా. అప్పుడు కూడా తెలివి తేటలతో వాడు నిన్ను అవమానించాడు కనుక కూడా శృంగభంగం. ఇన్ని కారణముల చేత శృంగభంగం అంటారు. మాకు నిజంగా శృంగభంగం అయింది. నారద, ఈ బాలుడి చేతిలో ఎందుకు మేము ఇలా చావు దెబ్బలు తిన్నామనగానే అప్పుడు నారదుడు అన్నాడు, అన్నిటికీ మూలకారకుడి శివుడు, ఈ జగత్తంతా శివమయం, సర్వం శివమయం జగత్. ఆ పరమేశ్వరుడి దగ్గర ఉండి కూడా మీరు విర్రవీగారు. శివుడికి మేమే సేవ చేస్తున్నాం, మా సేవకుల వల్ల శివుడికి పేరు వస్తోంది, సేవకుల వల్ల శివుడికి పరాక్రమం పెరిగింది, చేసే పనులన్నీ మనం చేస్తూ ఉంటే పేరు మాత్రం శివుడికి వస్తోంది అని వీరంతా కొంతకాలం పాటు అహంకరించారు. ఆ అహంకారానికి తగిన శాస్తి పరమేశ్వరుడు చేశాడు. ఇప్పుడు మీరంతా ఓడిపోవడానికి గల కారణం ఈ కుర్రాడి శక్తి కాదు, మీ అహంకారం, మీ పాపం, పరమేశ్వర ధిక్కార దోషం. ఇకనైనా ఆ దోషాన్ని విడిచిపెట్టండి అనగానే వాళ్ళంతా శివుడి కాళ్ళ మీద పడి శరణు శరణు, ఇంకెప్పుడూ మేము అహంకరించం, శంకర మీ కెంకరులం, అహంకరించి బెంకంతో పొంకంతో మేము ఈ అపరాధానికి తగిన శిక్ష అనుభవించాం, ఇక తదనంతర పని నువ్వే చెయ్యి అనగా అప్పుడు ఈశ్వరుడు, ఇప్పుడు మీరు శరణాగతి పొందారు కదా, ఇప్పుడు నేను వెళ్ళి ఈ కుర్రాడి సంగతి చూస్తాను అని మహావేగంగా వెళ్ళి ఘోర యుద్ధం చేసి అంతలోనే చేతిలో ఉన్న సోలమెత్తి ఆ కుర్రవాడి తల గిల్లి బయటికి విసిరి పారేశాడు. క్షణంలో ఆ కుర్రవాడి తల ఎగిరిపోయింది, భస్మమైపోయింది. వెంటనే లోపల స్నానం చేసి బట్టలు ధరించి అప్పుడే బయటికి రాబోతున్న పార్వతికి తెలియకుండానే స్తనం నుంచి రక్తం బయటకు వచ్చిందట. పిల్లాడు చచ్చిపోగానే పాలుకు బదులుగా రక్తం వచ్చింది, దాంతో ఆవిడ ఉలిక్కిపడి బయటకు వచ్చేసింది. ఇదేమిటిది, హఠాత్తుగా పార్వతీ స్తనము నుంచి రక్తం వస్తోంది అనుకుంటూ ఉండగానే ద్యౌర్గ్రహర్క్షగణైర్ఘోర్ణా సర్వే వ్యాకులతాంగత. గ్రహాలు గతులు తెప్పాయి, నక్షత్రాలు కంపించాయి, ఆకాశం దద్దరిల్లింది, అందరూ కలవరపడ్డారు, దేవతలకి ఏదో తెలియని భీతి కలిగింది, కైలాసం కూడా కంపించింది, అపశకునాలయ్యాయి, ప్రపంచమంతా ఒక క్షణకాలంలో విచిత్రమైపోయింది. దానితో ఆవిడ కలవరపడి బయటకు వచ్చింది. తీరా బయటకు వచ్చి చూస్తే ఎదురుగుండా బాలుడు శిరస్సు లేకుండా అలా వెళ్ళకిలా పడి ఉన్నాడు, బోర్లా పడకుండా వెళ్ళకిలా పడి ఉన్నట్ట. ఒక్క క్షణకాలం ఆవిడ ఉక్రోషం బాధ అన్నీ ముప్పిరిగుంటూ ఉండగా శోకించింది, హా పుత్ర ఎక్కడికి వెళ్ళావు నాయన, నీ శిరస్సు ఏమైపోయింది నేర్చింది, ముద్దులొలికే పసిపాప, చిన్నారి బాలుడు, ఎవరికీ అపకారం తలపెట్టని వాడు, సుకుమారుడు, పరమసుందరుడు, అటువంటి పిల్లవాడికి ఇంత అపకారం ఎవరు చేశారు, అసలు పిల్లల తలకాయ నరకడానికి ఎవరికి చేతులు వచ్చాయి అని ఏడ్చింది ఆవిడ. ఆ ఏడుస్తున్న అమ్మవారి శరీరం ఎర్రగా మారిపోయింది, భయంకరాకారం ధరించింది ఆవిడ, మామూలు భయంకరాకారం కదట, సమస్త లోకాలని ఉర్రూతలుగించేటటువంటి ఆకారం ధరించింది ఆవిడ శరీరం, భూమి ఆకాశాలు నిండిపోయింది, ఆవిడ శరీరం అంతా సింధూరం వలె ఎరుపెక్కిపోయింది, 1000 చేతులు 1000 కాళ్ళు 1000 శిరస్సులు ధరించింది ఆవిడ. చేతుల్లో సోలం, ముద్గరం, పట్టిసం, భిసుండి మొదలైన ఆయుధాలు వచ్చాయి. అప్పుడు ఆవిడ మహాదేవిగా మారిపోయింది. దాంతో దేవతలు వణికిపోయారు, అమ్మను అలా చూస్తున్నారట. దేవతలకి అమ్మవారి రూపం ఇదివరకు ఎదురుగుండా కనపడేది, ఇప్పుడు ఎదురుగుండా కనపడంలా, ఎందుకని అమ్మల ఆకాశం అంతెత్తు ఆవరించేయడంతో ఎక్కడ శిరస్సు ఉందో, ఎక్కడ కళ్ళున్నాయో, ఎక్కడ కాళ్ళున్నాయో, ఎక్కడ చేతులున్నాయో తెలియడంలా. దాంతో వాళ్ళు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మత. జగన్మాత, దేవి, ప్రకృతి, మహాకాళి, భద్రకాళి, నీ దివ్యమంగళ రూపానికి మేము నమస్కారం చేస్తున్నాం. భీకరమై సింధూరంలా ఎర్రగా ఉన్నది నీ శరీరం, అరుణవర్ణంతో ఉన్నావు నీవిప్పుడు, ఇది చూడ్డానికి ఎలా ఉంది, ఒకేసారి 1,000,000 అగ్నిహోత్రములు వెలిగినట్టుగా ఉంది, 1,000,000,000 ఎర్రని బింబముల రూపంలో దర్శనమిచ్చినట్టుగా ఉంది నీ రూపం, నీ కళ్ళు అగ్నిగోళాల్లో వెలిగిపోతున్నాయి, నీ చేతుల్లో ఉన్న ఆయుధాలు పదే పదే కదులుతున్నాయి, ఈ ఆయుధాలతో మమ్మల్ని ఎక్కడ చంపుతావు అని భయపడిపోతున్నాం, పాహి పాహి అన్నారు వాళ్ళు. ప్రమతగణాలు కూడా పార్వతీమాత, జగదేకమాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రక్షించన్నారు. ఇలా అందరూ ఉడికిపోతూ ఉండగా అప్పుడు ఆ జగన్మాత, ఈ నా బాలుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, అటువంటి ఈ పిల్లవాడిని చంపారు మీరు, అందువల్ల మిమ్మల్ని క్షమించను, ఈ ప్రపంచం అంతా నాశనం చేసేస్తున్నాను అని వెంటనే తన శరీరం నుంచి అసంఖ్యాక శక్తులు సృష్టించింది. హే శక్తయో అధునా దేవ్యో యుష్మాభిర్ననిదేశత. ఓ శక్తులారా, దేవీమూర్తులారా, పుట్టండి, ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి పుట్టండి అసంఖ్యాకంగా అనగానే వెంటనే తారిణి, కార్క్షిణి, మహాకాళి, యక్షేశ్వరి, రాక్షసేశ్వరి, జగన్మాత్రేశ్వరి మొదలైనటువంటి అనేకమైన శక్తులు పుట్టుకొచ్చేశారట. ఓరి బాబు, వాళ్ళు ఉన్నారట కొంతమంది ఏమో 8 కాళ్లతో, కొందరు 4 కాళ్లతో, కొందరు 3 కాళ్లతో, కొంతమంది అసలు కాళ్ళు లేకుండా, కొందరు వేళ్లాడిపోతున్న తలలతో, కొంతమంది వేళ్లాడుతున్న కుచములతో, 4 చేతులతో, 8 చేతులతో, 12 చేతులతో, 18 చేతులతో పుట్టుకొచ్చారు. కొందరు నల్లగా, కొందరు ఎర్రగా, కొందరు తెల్లగా, కొందరు పచ్చగా, కొందరు పసుపచ్చగా, కొందరు బూడిద వర్ణంలో, కొందరు మట్టి వర్ణంలో ఉన్నారు. ఈ భయంకరాకారం కలిగిన శక్తిమూర్తులు కనిపించిన వాడిని కనిపించినట్టే ఈ దేవతల్ని, ప్రమథగణాల్ని చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని పర్ర పర్ర నవిలేయడం మొదలుపెట్టారట. ఒకళ్ళని కాదు, కరాళి, కుబ్జక, కంజ, లంబశీర్ష, అనేక సహ ముఖక్షిపంస్తత, ముఖే చేయవ అక్షిపంస్తత, నోట్లో వేసుకుంటూ ఈ భయంకర అమ్మవారి యొక్క శక్తులు భయంకరాకారంలో ఉన్న వాళ్ళంతా దేవతలు మింగేయడం మొదలుపెట్టారట. క్షణాలలో 33 కోట్ల మంది దేవతలు అదృశ్యమైపోయారు. ప్రమథగణాలు ఈ కొత్తగా పుట్టినటువంటి అమ్మవార్ల నోట్లలో పడిపోయారు. ఈ అనంగం, కుసుమ, కరాళి, కాళి, ప్రక్షిప్త, కుబ్జ మొదలైన ఈ అమ్మవార్ల శక్తుల ముందు ఎవరు ఆగడంలా. నిజంగా ప్రపంచ ప్రళయకాలంలో అమ్మవారు ఈ శక్తులు సృష్టిస్తుంది. ఆ శక్తులు మనల్ందరినీ నోట్లో వేసుకుని నవిలి మింగేస్తారు. అప్పుడు ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. దానికి భయంకర ప్రళయం అని పేరు. అలాంటి ప్రళయం అకాలంలో వచ్చింది. దాంతో బ్రహ్మాది దేవతలు ఒణిగిపోయారు, శివుడు కూడా స్తంభించిపోయాడు. ఎంత ఈశ్వరుడైనా అమ్మవారికి ఆగ్రహం వస్తే అప్పుడు ఆయన మాట్లాడ్డు. చివరికి త్రిమూర్తులు 3 ఒక చోట చేరి ఏమి చేస్తే అమ్మ ఆగ్రహం చల్లారుతుంది. ఇప్పటికే ప్రమథగణాలంతా ఆవిడ కడుపులో గడిపోయారు. 33 కోట్ల దేవతలు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఈ మానవులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వాళ్ళు. ఈ అమ్మకి ఆగ్రహం కలిగితే భూగోళం వంటి గోళములు కూడా నోట్లో వేసుకుని నవిలేటట్టుగా ఉంది. అందరినీ పిప్పి పిప్పి చేసేటట్టుంది. అనగా నారద మహర్షి వచ్చి, ఈశ్వర, ఏదో పురుషాహంకారంతో మీరంతా ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ మీకు నేను చెప్పేదేముంది, అమ్మవారికి ఆగ్రహం కలిగినప్పుడు త్రిమూర్తులు వినయంతో ఒక్కచోట చేరి ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థనకి అమ్మ శాంతిస్తుంది. అమ్మ పేరే శాంతి. శాంతించాలంటే మనం కూడా ప్రార్థన చెయ్యాలి. అనగా ఒక్కసారిగా త్రిమూర్తులు 3 ఒక్కచోట చేరారు. జై జగదీశ్వరి, రక్షించు రక్షించు అన్నారన్నమాట. కంజదళాయతాక్షి, నీకు అంజలిం ప్రాంగుక కొరవన్, తూర్పు దిక్కుకేసి తిరిగి నమస్కరిస్తున్నాం. ఆ తర్వాత పడమర దిక్కుకేసి తిరిగి నమస్కరిస్తున్నాం. దక్షిణం దిక్కున నిన్ను చూసి నమస్కరిస్తున్నాం. ఉత్తరాన నమస్కరిస్తున్నాం. విదిక్కులలో నమస్కరిస్తున్నాం. పైన కింద కూడా ఉన్న నీ రూపానికి నమస్కరిస్తున్నాం అని అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు వాళ్ళు. అంటే ఇప్పుడు అమ్మ అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నది. ఆవిడ తప్ప ఇంక ఏ దిక్కులోనూ ఎవరూ లేరు. ఇంక దిక్కు తోచడంలా అమ్మ తప్ప. అంజలి దే గొనుమా దేవీ, అంజలి దే గొనుమా అంటూ వాళ్ళంతా భక్తితో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రానికి అమ్మ గుడ్లు రుముతూ కిందకు చూసింది. అసలు అమ్మ గుడ్లు రుముతూ కిందకు చూస్తూ ఉంటేనే అందులోంచి వచ్చేటటువంటి అగ్నిజ్వాలలతో కైలాస ప్రాంగణం కూడా దగ్ధమైపోయిందట కాసేపు. అప్పుడు దేవఋషులు కూడా వచ్చారు. జగదంబ నమస్తుభ్యం శివాయైతే నమోస్తుతే, చండిగాయై నమస్తుభ్యం కళ్యాణ్యైతే నమోస్తుతే, ఆదిశక్తి త్వమేవాంబ సర్వసృష్టికరీ సదా. ఓ జగన్మాత, నీకు నమస్కారం. నువ్వు శివపత్నివి, చండికవి, మంగళస్వరూపిణివి, ఆదిశక్తివి, అన్ని లోకాలను సృష్టి చేసే తల్లివి నువ్వు, జగత్తుని పాలించే శక్తి నీవు. ఇప్పుడు నువ్వు కోపిస్తే సమస్త లోకాలు నశిస్తాయి, ప్రశాంతి పొందు అనగా ఋషులు వచ్చారు. ఇప్పుడు క్షమ్యతాం దేవి, అమ్మా క్షమించు, క్షమించు మమ్మల్ని. చూడు ఇక్కడ ఈశ్వరుడు నీ భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన విష్ణువు, బ్రహ్మ అందరూ చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తున్నారు. జరిగిన అపరాధాన్ని క్షమించు, మమ్మల్ని కాపాడు అనగా అప్పుడు దేవి, మత్పుత్రో యది జీవేత తదా సంహరణం నహి,
యథాహి భవతాం మధ్యే పూజ్యోయల్ చ భవిష్యతి.
ఈ మరణించిన నా కుమారుడికి మళ్ళీ తల రావాలి, అతడు బ్రతకాలి. కుమారుడు బ్రతికాడా మీరంతా బతుకుతారు, లేదా ఈ ప్రపంచం ఉండదు, అంత లయమైపోతుంది. కుర్రవాడు బ్రతకడమే కాదు, ఆదిపూజ్యుడవ్వాలి, అందరిలోకి గొప్ప పూజ్య శక్తి కలిగిన వాడై ఉండాలి అని పలకగానే అప్పుడు ఈశ్వరుడు ఉత్తరం దిక్కుకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, అక్కడ ఉత్తరం వైపు తల పెట్టుకొని పగటిపూట ఎవరు నిద్రపోతే వాళ్ళ తల పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయన. పగటిపూట ఉత్తరం దిక్కుకేసి తల పెట్టుకుని నిద్రించడం నిషేధం. అసలు ఎప్పుడు ఉత్తరం కేసి తల పెట్టి పెట్టుకోకూడదు, అందులో పగటిపూట మరింత నిషేధం. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు ఉత్తరం వైపు తల పెట్టుకుని గాఢంగా నిద్రపోతారో వారి శిరస్సు ఖండించి పట్టుకురండి అనగానే దేవతలు హుటాహుటిన వెళ్ళారు. సరిగ్గా సమయానికి ఉత్తరం దిక్కుకేసి తల పెట్టి ఒక మంచి తెల్లని ఏనుగు నిద్రపోతోంది. ఆ ఏనుగు తల పట్టుకొచ్చేశారు, ఈశ్వరుడికి ఇచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఈ తెల్లని గజముఖం బాలుడి శిరస్సు మీద పెట్టగానే టక్కన తుక్కుపోయిందిట. ఆ క్షణమే ఆయన గజముఖుడైపోయాడు. గణేశుడు కాస్త గజముఖుడయ్యాడు, కరివదనుడయ్యాడు, సింధూరవదనుడయ్యాడు, సింధూర వదనుడయ్యాడు. సింధూరము అంటే, సింధూరము అంటే ఏమిటి తేడా? సింధూరము అని ఒత్తి దీర్ఘం లేకుండా ఉంటే ఏనుగు అని అర్థం. సింధూరము అదే ఒత్తు తీసి దీర్ఘం ఇస్తే సింధూరము అంటే కుంకుమ. కాబట్టి ఎప్పుడూ కూడా సింధూరము అని ఒత్తకండి, అది బండబూతే. అలాగే సింధూరము అన్న చోట ఒత్తు తీసేస్తే అది బూతే. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. అందుకే లలిత సహస్రనామంలో సింధూరము వ్రజ సేవిత ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది. సింధూరము ఏనుగు, వ్రజము గుంపు. సింధూర వ్రజము అంటే గజఘటలు, ఏనుగుల గుంపు. ఏనుగుల గుంపు అమ్మని సేవిస్తుందన్నమాట. కాబట్టి సింధూర వదనుడు గజముఖుడు అయ్యాడు ఆయన. ఆ గజముఖం సరిగ్గా ఆయన కోసమే తయారు చేసినట్టుగా ఉంది, అంత చక్కగా అతుక్కుపోయింది, ఎక్కడ తేడా లేకుండా. గజముఖంతో కూడా పరమసుందరంగా ఉన్నట్టు ఆయన. ఆ ముఖం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది, అందుకే ఆయనకు సుందరుడు అని పేరు. సహజంగా ఏనుగు ముఖంతో ఉన్నవాళ్ళు పొట్టున్న వాళ్ళకి అంత అందంగా ఉండదంటారా? అలాగే వానరముఖులు అంత అందంగా ఉండరు. కానీ వానరముఖుడైన హనుమంతుడు అందంగా ఉంటాడు, గజముఖుడైనటువంటి గణపతి అందంగా ఉంటాడు. అందుకే వాళ్ళకు సుందరులు అని పేరు. సుందర గణపతి, సుందర హనుమంతుడు అని పేరు.